ఈ అనుగ్రహమాల మంత్రంలో ఉన్న ఒక విశేషం ఇవాళ మాస్టర్ అందించారు. అదేంటంటే దీంట్లో రెండు మంత్రాల కలయిక ఉంది అని మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఇవి రెండు కల్పిస్తే కానీ అక్కడికి వెళ్ళేసరికి రిజల్ట్ ఈస్ వన్ అన్నమాట. అది ఏంటంటే ఈ సృష్టికి, ఈ సృష్టిలో ఉన్న మనకు, అంటే మనకంటే ఒక సీతారాం, ఒక తేజ, ఒక కిషోరు, ఒక అరుణ, అలాగే ఒక కల్పన గారు, ఇలాగ ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఎలాగైతే ఉన్నారో అలాగ మనం కాకుండా ఇలా భూమి, సూర్య కుటుంబాలు ఇలాంటివన్నీ అనేకమైన వందల వేల లక్షల గెలాక్సీలు వీటితో కూడుకున్నదంతా ఏదైతే ఉందో, ఈ స్పేస్ గ్లోబ్ ఏదైతే ఉందో, ఇలాంటి వాటిలన్నిటికీ మూల కారణమైన మహా తేజస్సు గాయత్రి. ఊహించలేమన్నమాట. మామూలుగా మనం గాయత్రిని మూడు అక్షరాలు చెప్పుకొని ఇంకేముంది గాయత్రి చేస్తున్నాం అనుకుంటాం, కానీ ద బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్ అంటాం దాన్ని. అదే ఒక సినిమా తెర లాగైతే ఉంటుందో, అలా సినిమా తెర ఉంటేనే సినిమా కనిపిస్తుంది, లేకపోతే కనపడుతున్నాం. అలాగా అది అన్నిటికీ ఆధారభూతంగా ఉంటూ సమస్తానికి కారణమవుతూ అన్నిటికీ క్రియేట్ చేస్తుంది అన్నిటినీ. అలాంటి ఏదైతే నాకు ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమైన శక్తి ఉందో, తేజస్సు ఉందో, దానిని నేను ధారణ చేస్తున్నాను అని గాయత్రి మంత్రానికి. అది మా అందరి బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించమని అంతవరకు అది. నెక్స్ట్ వచ్చేసరికి గురువుగారు ఏం చెప్పారంటే సూక్ష్మ గాయత్రియే పనిచేస్తూ ఉంటుంది, అసలు గాయత్రి సంకల్పరూపంగా బ్యాక్గ్రౌండ్ కాన్షియస్గా అలా ఉంటుంది. అంటే తెర మీద బొమ్మలేం లేవు, తెర ఉంటుంది అంతే. అలా తెర మీద బొమ్మలు వస్తాయి ఇప్పుడు, ఆ బొమ్మలు మిగతా మనకు ఫీలింగ్స్ వచ్చేటట్టు చేస్తాయి. అవి హ్రీంకారం, శ్రీంకారం, క్లీంకారం, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇంకా ఏడు రకాల శక్తులు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, సృష్టిలో పనిచేస్తూ. ఇప్పుడు ఏమైంది, మూడు హ్రీం శ్రీం క్లీం నుంచి మూడింటి నుంచి ఏమవుతుందంటే సత్వరజస్తమో గుణాలు వచ్చి సత్వగుణం నుంచి కొన్ని తత్వాలు, రజోగుణం నుంచి కొన్ని తత్వాలు, తమోగుణం నుంచి కొన్ని తత్వాలు ఏర్పడి ఈ సృష్టి మొత్తం ఏర్పడుతుంది. అవి మనలో కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, పంచభూతాలని, పంచతన్మాత్రల్ని, మనస్సు, బుద్ధి, అహంకారం, వీటిని అన్నింటినీ తయారు చేస్తుందన్నమాట ఈ మూడు రకాల శక్తులు. ఈ మనం క్రీంకారం, శ్రీంకారం, క్లీంకారం అన్న తర్వాత ఇప్పుడు షోడసి చేస్తున్నాం. మామూలుగా షోడసి ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిలో జీవుడు, దేవుడు ఇద్దరు ఉంటారు. దేవుడు ఎప్పుడు సాక్షిగా ఉంటాడు, జీవుడు ఎప్పుడు ఈ శరీరం, మనస్సు, ఇంద్రియాలని వాడుకుని అనుభవాన్ని సంపాదిస్తుంటాడు. మనకు గీత 15వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, ఈ దేహాన్ని ఆశ్రయించి నేను అనుభూతి చెందుతూ ఉంటాను జీవుడుగా అని ఉంటుంది క్లియర్గా. ఏ అనుభూతి అక్కర్లేకుండా ఎప్పుడు సాక్షిగా ఉండేవాడు మనలోనే ఉంటాడు భగవంతుడు. ఆ మనలో ఉన్న భగవంతుడు ఎవరైతే ఉన్నాడో సాక్షిగా, ఆ సాక్షి చైతన్యాన్ని మనకు ఈ షోడశీ మంత్రం ప్రసాదిస్తుంది. ఈ రెండు కలుపుకుంటే ఏది మొత్తము, ఏ మహాశక్తి మొత్తానికి మూల కారణంగా బ్యాక్గ్రౌండ్గా ఉంటూ అన్నిటికీ కారణమవుతున్న గాయత్రి ఉందో, ఆ గాయత్రి శక్తి సూక్ష్మ గాయత్రి అయిన హ్రీం శ్రీం క్లీం ద్వారా ఈ సృష్టి అంతా చేసి తిరిగి మళ్ళీ సాక్షి స్థితికి ఈ సాధకుణ్ణి తీసుకువెళ్ళి అతనిలో ఉన్న శక్తి చివరిలో శ్రీంకారం వస్తుంది. శ్రీం ఏంటంటే ఈ విశ్వానికి అంతటికీ ఉన్న కుండలిని ఏదైతే ఉందో దాన్ని శ్రీం అంటారు. విశ్వం అంతటా ఉన్న కుండలినితోటి మన వ్యక్తిగత కుండల్ని అనుసంధానం చేస్తుంది. అందుకని మాస్టారు చాలా సింపుల్గా ఏవో చాలామంది ఇప్పటికి విన్నవాళ్ళందరూ కూడా అనుకుని ఉండొచ్చు, ఏముంది రెండు మంత్రాలు కలిపాడు ఈయన మహా గొప్ప ఏముంది ఇంట్లో. రెండు మంత్రాలు కలపటం కాదు, మన వ్యక్తిగత సృష్టికి ఎవరు కారణము, ఈ భూమికి, ఈ సౌర కుటుంబానికి, ఈ ఇంకా అనేక పాల పంతలకు అన్నిటికీ కారణము ఆ తేజస్సు ఈ సృష్టిగా వచ్చింది అని చెప్తూ, ఈ సృష్టిగా వచ్చిన తేజస్సులో ఉన్న వ్యక్తిగత కుండలని ఏదైతే ఉందో అది విశ్వకుండలతో అనుసంధానం అవుతుంది. అలా అవుగాక ఎందుకు అవ్వాలి, అవ్వాలంటే దానికి ఒక కండిషన్ ఉంది. అదేంటంటే మా బుద్ధులు సన్మార్గం వైపు ఉండుగాక అని మొదట మనం కోరుకుంటున్నాం. అది కోరుకుని అది అచీవ్ అయితేనే, మనలో నిస్వార్థత ఉంటేనే, విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హోమ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్ అని చాలా కూల్ గారు ఇచ్చారు. అది ఉంటేనే మనకు ఈ విశ్వ చైతన్యంతో, విశ్వ కుండలనితోటి వ్యక్తిగత కుండలని అనుసంధానం అవుతుంది. ఆ రకంగా చెప్పకుండానే మనకు కుండలిని విజ్ఞానాన్ని మాస్టర్ ఇచ్చేశారు. అలాంటి పరమ ప్రేమ స్వరూపులు మా గురుదేవులైన శ్రీరామకృష్ణుల శ్రీచరణాలకు ఒకసారి నమస్కరించుకుని మనం ఇవాళ ఎట్రిటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ మాస్టర్ జ్వాలాకులు గారు చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రిందటిసారి క్లాసులో మనం ద గోల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇవల్యూషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఇవల్యూషన్ ఏం చెప్పుకున్నామంటే ఈ భూమిపైన బుద్ధిక్ ప్రిన్సిపుల్ తీసుకురావటం. క్రిందటిసారి ఎప్పుడో అట్లాంటియన్ ఇంకా ముందర ఆ ప్రాంతంలో భూమి మీదకి మనస్సు లేని జీవులు ఉన్నారు, అప్పుడు మనస్సును తీసుకొచ్చారు శుక్రగ్రహం నుంచి వచ్చి మానసిక్ ప్రిన్సిపుల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ మానసిక్ ప్రిన్సిపుల్ ఇంట్రడ్యూస్ చేయడం ఎంతగా కాలం పట్టిందో అలాగే ఇప్పుడు బుద్ధి ప్రిన్సిపుల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. దీని గురించి తెలుసుకుంటూ మనం బుద్ధిని సంపూర్ణంగా వ్యక్తీకరింపచేయటము అనేది ప్రస్తుత కాలంలో ఎవల్యూషన్ గోల్ కాబట్టి మనకు అకార ఉకార మకారాత్మకమైన ఓకారంలో, అలాగే ఇంకొక భాషలో సంకల్పము, ప్రేమ, జ్ఞానము, తర్వాత క్రియాశక్తి, యాక్టివ్ ఇంటెలిజెన్స్, ఈ మూడిట్లో మళ్ళీ లవ్ విజ్డమ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకు? భూమి మీద ఈ లవ్ విజ్డమ్ అనే రెండవ కిరణాన్ని ఉపయోగించుకుని బుద్ధితలంలో, బుద్ధితలం ఎక్కడెక్కడ ఉంటుంది, వ్యక్తిగతంగా బుద్ధి ఉంటుంది, అలాగే భూమికి భూమితలంలో బుద్ధి, అలాగే సౌర కుటుంబంలో గ్రహాల వరకు గ్రహ మండలాలు తీసుకున్నాం అనుకోండి, భూమి ఒక గ్రహం, కుజుడు ఒక గ్రహం, అలా తీసుకుంటే వాటికి కూడా ఈ తలాలన్నీ ఉంటాయి. మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అని చెప్పి మాస్టర్ జ్వాలాకులు గారు ఇచ్చిన ఆ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫిజికల్ బ్రెయిన్, ఆస్ట్రల్ బ్రెయిన్, మెంటల్ బ్రెయిన్, స్పిరిచువల్ బ్రెయిన్, ఆది అనుపాదక, ఇలా వరుసగా ఏడు ప్లేన్స్ ఉంటాయి. లేకపోతే నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ అని ఉంటాయి. దాంట్లో నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ ఆ మూడు తీసేస్తే ఆ కింద నాలుగోది ఉంది చూసారా, అక్కడికి వెళ్ళాలి మనం మనస్సు దాటి. కాబట్టి మనస్సు లైవ్ అయిపోవాలి, అది ఎస్ఎస్ఎస్ మెడిటేషన్లో కూడా మాస్టర్ క్లియర్గా చెప్పింది. అది పట్టుకొని కిందకు దించాలన్నమాట, మూడు శరీరాల్లోకి ఆ శక్తిని దింపాలి. అది ప్రస్తుత ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ప్రజెంట్ ఇవల్యూషన్ అని తెలుసుకున్నప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది ఇక్కడ చాలా చెప్పకుండానే చెప్పారు. ఏంటంటే అది అకార ఉకార మకారాల్లో ఉకారము అనేది సెకండ్ ఆస్పెక్ట్కి సంబంధించింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకుంటే విష్ణువుకి సంబంధించినది, అందుకని విష్ణోపాసన విష్ణు సంబంధించినవి అన్నీ కూడా చాలా ఎక్కువగా ఇప్పుడు మనకు బుద్ధిని ఆ బుద్ధి ప్లేన్ ని భూమి మీద దించడానికి బాగా పనిచేస్తాయి. శివుడు కంట అంటే, శివుడు కంట అంటే ఇక్కడ ఇప్పుడు అవసరం అది కాబట్టి. అందుకని ఏం చేయాలి మనం, సెకండ్ ఆస్పెక్ట్ ని లవ్ విజ్డమ్ ని బాగా బాగా అర్థం చేసుకోవాలి. దాన్ని బాగా మన జీవితాల్లో మన లైఫ్ లో ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిపోవాలి. అది ముఖ్యమైనది. అలా చేసుకుంటే అప్పుడు ఏం చేస్తాం మనం, కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఈ బుద్ధి ప్లేన్ ని భూమి మీద దించడానికి మనందరం కూడా పరమ గురువులతో పాటు పనిచేయటానికి మనలో ఐదు ప్రాణాలు పనిచేస్తాయి. ఈ ఐదు ప్రాణాల గురించి తెలుసుకోవాలి. ఎందుకు, ఎందుకంటే ఈ ప్రణాళికని మొత్తం వ్యక్తీకరించాలి అంటే మనం శక్తితో పనిచేయాలి. ఆ శక్తి మనందరి శరీరాల్లో, ప్రతి మానవుడి శరీరంలో ఐదు ప్రాణాలుగా ఉంటుంది. ఐదు ప్రాణాల పేర్లు మీ అందరికీ తెలుసు. ప్రాణము, అపానము, సమానము, వ్యానము, ఉదానము. ప్రాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పనిచేస్తుంది, అలాగే అపానం ఎక్కడి నుంచి ఎక్కడికి శరీరంలో, అలాగే సమానం ఎక్కడ, ఉదానం ఎక్కడ, వ్యానం ఎక్కడ అనేవి జస్ట్ అలా గబగబా చెప్పుకుందాం. పెద్ద ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు అందరికి. కానీ కొత్త వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలి. ప్రాణ అనేది మన ముక్కు దగ్గర నుంచి గుండె వరకు పనిచేస్తుంది. ముక్కు దగ్గర నుంచి గుండె వరకు ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని అంతటినీ ప్రాణ అనే ప్రాణవాయు రూల్ చేస్తుంది అన్నమాట, కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే రిలేషన్ టు, ఇట్ హ్యాజ్ ఎ స్పెషల్ రిలేషన్ టు ముక్కు దగ్గర నుంచి గుండె వరకు కదా. అందుకని నోరు, మన మాట్లాడటం, మన గుండె, మన ఊపిరితిత్తులు అన్నీ ప్రాణశక్తి మీద ఆధారపడి పనిచేస్తుంటాయి. అంటే బాగా గాలి పీల్చుకోవడం, బాగా గాలి వదలటం అనే ప్రాసెస్ చేస్తూ ఉంటే రెండు ప్రాణాలు బాగా పనిచేస్తాయి. దాంట్లో మొదటిది ప్రాణం. ఈ ప్రాణం ఏం చేస్తుందంటే దేన్నైనా సరే లోపలికి స్వీకరించే శక్తిని ప్రాణం అంటారు. ఒకటి చెప్పుకుంటూ ఉంటే చెప్తున్న వాడికి అపానం ప్రాణం పనిచేస్తుంది, వింటున్న వాళ్ళకి ప్రాణం పనిచేస్తూ ఉంటుంది. ప్రాణము అనే శక్తి బాగా ఉంటే చెప్పింది బాగా వినగలరు, అలా కాకపోతే వినలేరు. అలాగే ఆకలి బాగా వేయదు, తీసుకోలేరు ఏమీను. అలాగే స్వీకరించడం అనేది చేత కాదు పాపం. అందుకని ప్రాణం మనకి ఏం చేస్తుందంటే ముక్కు దగ్గర నుంచి గుండె వరకు పనిచేస్తుంది. దీనివల్ల శరీర భాగాల్లో నోరు, మన మాట, మన గుండె, మన ఊపిరితిత్తులు దీని కంట్రోల్లో ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ప్రాణం తర్వాత సమానవాయువు. ఈ సమానవాయువు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పనిచేస్తుందంటే ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ది హార్ట్ టు ద సోలార్ ప్లెక్సస్. ముక్కు నుంచి గుండె వరకు ప్రాణము, గుండె నుంచి బొడ్డు వరకునేమో సమానం. సమానం అంటే ఏంటి, సమంగా ఉంటాం, ఎక్కువ కాదు తక్కువ కాదు. అంటే ప్రాణవాయువు కాదు, అపానవాయువు కాదు, సమానవాయువు. ఈ సమానవాయువు మనకు మన బాడీని నరిష్ చేస్తుంది, అంటే పోషణ చేస్తుంది. శరీరం పోషణ లేకుండా ఎవరికన్నా చిక్కిపోతుంది అనుకోండి, ఎంత తిన్నా చిక్కిపోతుంటారు కొందరు. హోమియోలో ఒక మందు ఉంది అయోడిన్ అని చెప్పి, అడు పుల్లలా ఉంటాడు కానీ ఇద్దరు ముగ్గురు తినే అన్నం తినేయగలడు ఒక పూటకి. అంత తింటున్నా పుల్లలాగా ఉంటాడు, అలాంటి వాడికి అయోడిన్ తక్కువ అనమాట. అలాగే ఇక్కడ సమానవాయువు సరిగ్గా లేదు. అది సరిగ్గా ఉంటే ఏం చేస్తుందంటే ఇట్ కన్సర్న్స్ ఫుడ్ అండ్ ద నరిషింగ్ ఆఫ్ ది బాడీ త్రూ మీడియం ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్. ఆహారం తీసుకోవడం వల్ల శరీర పోషణ అనేది సరిగ్గా జరగటానికి అంతా కూడా ఇది ఉపకరిస్తుంది, ఈ సమానవాయువు. ఇది ఎక్కడ కరెక్ట్గా లొకేట్ అయి ఉంటుందంటే మన పొట్టలో, స్టమక్లో ఉంటుందన్నమాట. ఇది సమానవాయువు. తర్వాత అపానవాయువు. ఈ అపానవాయువు మన సోలార్ ప్లెక్సస్ అంటే బొడ్డు దగ్గర, మణిపూరకం దగ్గర నుంచి మన కాళ్ళ వరకు పనిచేస్తుంది. ఈ కాళ్ళ వరకు పనిచేస్తున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే మనలో ఉన్న వేస్ట్ మెటీరియల్ని అన్నింటినీ కూడా బయటికి తోసేస్తుంది, ఎలిమినేషన్ ప్రాసెస్. అలాగే పుట్టడం, ఇట్ హ్యాజ్ ఎ స్పెషల్ రిలేషన్ టు ది జనరేటివ్ ఆర్గన్స్. అలాగే ఇంకా ఆఫ్ అండ్ ఆఫ్ ఎలిమినేషన్, మన శరీరంలో అక్కలేని మూత్ర మలమూత్రాలు విసర్జించడం. అలాగే పిల్లలు పుట్టడంలో వాళ్ళు వాళ్ళని కన్సీవ్ చేసుకోవడం, మళ్ళీ బయటికి పంపించడం, ఇవన్నీ కూడా అపానవాయువు పనిచేస్తుంది. కాబట్టి అపానవాయువు సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, ఈ ప్రాసెస్లో ప్రాబ్లం వస్తుంది. అంటే జనరేటివ్ అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే ఎలిమినేషన్ వాళ్ళకి పైల్స్ ఉండొచ్చు, లేకపోతే రకరకాల ట్రబుల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఎలిమినేషన్లో ప్రాబ్లమ్స్. ఆ తర్వాత వచ్చేది అపానవాయువు తర్వాత ఉదాన. ఈ ఉదాన వాయువు ఏం చేస్తుందంటే మనకు మనని పైకి లేపుతుంది అనమాట. నీళ్ళల్లోకి దిగాం అనుకోండి, ఇలా కొంచెం పైకి కొడుతుంటే అలాగా మనకు ముక్కు దగ్గర నుంచి తల వరకు పనిచేస్తుంది ఇది. ఇది ఉదాహరణ వాయువు, మన ముక్కు దగ్గర నుంచి టాప్ ఆఫ్ ది హెడ్ తల వరకు పనిచేస్తుంది. ఇది బ్రెయిన్కి అలాగే ముక్కుకి కళ్ళకి సంబంధించిన వాటినన్నింటినీ కూడా రూల్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వైటల్ ఎయిర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కరెక్ట్గా హ్యాండిల్ చేయగలం. వైటల్ ఎయిర్స్ అంటే మనలో ప్రాణశక్తిని సరిగ్గా హ్యాండిల్ చేయాలి. సరిగ్గా హ్యాండిల్ చేయడం ఏంటి, మనం గాలి ఆల్రెడీ పీల్చుకున్నాం, ఇప్పుడు అది ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా ఎలా పనిచేయాలి, ఇది హ్యాండిలింగ్ అది వైటల్ ఎయిర్స్ అంటే అవన్నీ ఈ ఉదాహరణ వాయువు కంట్రోల్లో ఉంటాయి. తర్వాత చివరిగా వచ్చేది వ్యానము. వ్యానం అంటే అంతా వ్యాపించి ఉన్నదని. ఈ వ్యానవాయువు ఎంటైర్ బాడీ మొత్తం వ్యాపించి ఉంటుంది. దీనికి ఏంటంటే దీనికి వాహికలుగా పనిచేసేవి మన శరీరంలో నాడులు, మొత్తం దేహంలో ఉన్న నాడులన్నీ కూడా దీంతో పనిచేస్తూ, అలాగే బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి మనకు, అంటే నెత్తురు తీసుకువెళ్ళేవి సిరలు ధమనులు అని ఉంటాయి. ఆ సిరలు ధమనులు ఏవైతే ఉన్నాయో నెత్తురు తీసుకెళ్లేవి, నెత్తురు తీసుకొచ్చేవి, గుండె నుంచి బయటకు తీసుకెళ్లేవి, గుండెలోకి తీసుకొచ్చేవి, వాటిలన్నిటి మీద కంట్రోల్ ఉంటాయి. ఈ రకంగా ఐదు వాయువులు పనిచేస్తుంటాయి. ఈ ఐదు వాయువులు పనిచేయడం గురించి తెలుసుకున్న తర్వాత మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇవి ఎందుకు తెలుసుకోవాలి అంటే, మామూలు వ్యక్తి ఎలాంటి శక్తులతో పనిచేస్తాడు, సాధకుడు ఎలాంటి శక్తులతో పనిచేస్తాడు, ఏమిటి ఆ శక్తులు? ఐదు: ప్రాణము, సమానం, అపానము, వ్యానము, ఉదానము. పేర్లు ముందర వెనక్కున్న ఐదే, అది ఐదు ప్రాణాలు, ఐదు శక్తులు అన్నమాట. ఈ ఐదు శక్తుల్లో మామూలుగా పనిచేసేవాడు ఏం చేస్తాడు అంటే, ఈ భౌతిక దేహానికి సంబంధించినంత వరకు, అలాగే భౌతిక దేహానికి సంబంధించినంత వరకు, దానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఉన్న ఎనర్జీస్నే వాడుకుంటాడు, అంతకంటే పెద్దగా ఆలోచించడు. అది ఒకటి. రెండోది ఏంటంటే, యాస్ట్రల్ బాడీ ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న యాస్ట్రల్ వరల్డ్ నుంచి వచ్చే శక్తిని తీసుకుంటాడు. ఇదేం చేస్తుందంటే పూర్తిగా కోరికలకు సంబంధించి ఉంటుంది. అండ్ ఇదేం చేస్తుంది, మనకు డయాఫ్రమ్ ఉంటుంది పొట్ట దగ్గర, ఈ పక్కటెముకలు ఉంటాయి చూసారు, ఈ పక్కటెముకలు ఇలా పొట్ట దగ్గర కలుస్తాయి, అక్కడ వరుసగా కరెక్ట్గా అలా ఆ పక్కటెముకల దగ్గర నుంచి ఇలా కింద గీత గీస్తే అదంతా డయాఫ్రమ్ ఉంటుంది అక్కడ. అంటే పొట్ట నేను ఆ పై ఎముకలు వాటికి మధ్య సన్న పొర, ఆ కింద ఉన్న సెంటర్స్ ఏంటంటే మణిపూరకము, స్వాధిష్టానము, మూలాధారం. ఈ మూడు సెంటర్స్ని ఈ యాస్ట్రల్ వరల్డ్ నుంచి వచ్చే శక్తి యాస్ట్రల్ బాడీ తీసుకుని ఈ మూడింటి మీద పనిచేస్తూ ఉంటుంది. అందుకని ఏమవుతుంది, మామూలు మనిషికి వాడికి రకరకాల కోరికలు, రకరకాల ఆవేశాలు, రకరకాల ఆకాంక్షలు, అవి అయిపోవాలి ఇవి అయిపోవాలి అంబిషన్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే వాడు పూర్తిగా యానిమల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అలాంటివన్నీ కూడా మామూలు వ్యక్తికి ఎక్కడెక్కడి నుంచి తీసుకుంటాడని చెప్పుకున్నాం, యాస్ట్రల్ బాడీ నుంచి తీసుకుంటాడు, యాస్ట్రల్ వరల్డ్ నుంచి తీసుకుంటాడు శక్తిని. అప్పుడు వాళ్ళు మూడే సెంటర్స్ బాగా పనిచేస్తుంటాయి, మూలాధారము, స్వాధిష్టానం, మణిపూరం. దాట్ ఈస్ బేస్ ఆఫ్ ది స్పైన్, సాక్రల్ సెంటర్ అండ్ సోలార్ ప్లెక్సస్, ఈ మూడు పనిచేస్తుంటాయి. అలా కాకుండా ఇంకొక రెండు రకాల శక్తులు ఉన్నాయి. అవి ఈ విశ్వ మనస్సు ఏదైతే ఉందో, విశ్వం అంతా మనకు మనస్సు ఎక్కడి నుంచి వస్తుందంటే, విశ్వంలో ఉన్న మనస్సే మనలోకి దూరుతుంది కాస్త. అంతే తప్ప మనకు మనస్సు అంటూ విడిగా ఉండదు. మనం ఏం చేస్తాం, మనకు ఒక మనస్సు ఉందనుకుని మన కోరికల్ని ఆలోచించడం మొదలెడతాం. అందుకని విశ్వ మనస్సుతో దానికి కనెక్షన్ ఉండదు. ఈ సాధనలో మనం చేసేది కూడా ఏంటంటే, మన మనస్సు విశ్వ మనస్సుతో ఏకం అవటం అనేది మనం సాధించుకోవాలి. మళ్ళీ అలాగా సాధకులకి ఏంటంటే, విశ్వ మనస్సు దాంతో పనిచేయటం అనేది మనకు విశుద్ధి చక్రం ద్వారా జరుగుతుంది. విశుద్ధి చక్రం ద్వారా మనం విశ్వం అంతా ఉన్న మనస్సుతోటి సంబంధం ఏర్పరచుకుంటాం అని ఒక రకంగా చెప్తున్నారు. ఆ తర్వాత స్వయంగా తాను, ఇప్పటివరకు శరీరాల గురించి చెప్పారు, ఇప్పుడు ఎవరైతే జీవుడు ఉన్నాడో వాడు డైరెక్ట్గా సహస్రారం ద్వారా ఉన్నత కక్ష్యల్లో ఉన్న శక్తులతోటి సంబంధం ఏర్పరచుకుంటాడు. దానివల్ల ఏమవుతుంది, సహస్రారము అతని అనాహతము యాక్టివేట్ అవుతాయి. ఈ రకంగా నాలుగు రకాల శక్తుల గురించి చెప్పారు. ఒకటి ప్లానెటరీ ప్రాణ, ప్లానెటరీ ఆరా నుంచి, అంటే ఈ భూమి ఉంది, ఈ భూమి మీద ఒక ప్రాణం ఉంది, ఆ భూమి మీద ఉన్న ప్రాణాన్ని స్వీకరించడం, ప్లానిటరీ ప్రాణ. ఇప్పుడు రేకి ప్రాణిక్ హీలింగ్, రేకి హీలింగ్ ఇలాంటి వాటిలో ఏం చెప్తారు, మీకు బాగా నీరసంగా ఉందో చెట్టు కిందకి వెళ్ళి కూర్చో ప్రాణాన్ని అడుగు అది ఇస్తుంది అని చెప్తారు. అలాగే భూమి మీద చేతులు పెట్టు ప్రాణశక్తిని తీసుకో అని చెప్తారు. అదంతా పూర్తిగా ఈ ప్లానిటరీ ఆరా నుంచి, ఈ భూమి గ్రహం నుంచి వచ్చే శక్తి. ఇది మనకేం చేస్తుందంటే మన స్ప్లీన్ సెంటర్ని, మన ఫిజికల్ బాడీని బాగా ఉండేటట్టు చేస్తుంది. ఇది ప్యూర్లీ పర్సనల్ అన్నమాట, ప్యూర్లీ ఈగోయిక్. తర్వాత రెండో రకమైన శక్తి యాస్ట్రల్ వరల్డ్ నుంచి వస్తుంది. మన కోరికల శరీరం ఏదైతే ఉందో యాస్ట్రల్ బాడీ అది స్వీకరిస్తుంది. దీనివల్ల మన మణిపూరకం, స్వాధిష్టానం, మూలాధారాల్లో ఆ శక్తి వస్తుంది. ఇది కూడా ఏ డివైన్ ప్లాన్ గురించి పనిచేసే వాళ్ళకి, ఇది డివైన్ ప్లాన్ గురించి పని చేయాలి అనుకోవటం ఏమి తెలియని వాళ్ళు చేస్తారు ఈ పని. అలా కాకుండా ఒక డివైన్ ప్లాన్లో పని చేయాలి అనుకునేవాళ్ళు మెంటల్ ప్లేన్లోంచి, అలాగే హెడ్ సెంటర్, హార్ట్ సెంటర్, విశ్వంలో ఉన్న వాటితో సంబంధం ఏర్పరచుకుని వాటితో కలిసి పనిచేస్తారు. అందుకని ద లోయెస్ట్ ఎనర్జీస్ ఏంటంటే లోవర్ మ్యాన్ యూజెస్ ద ఎనర్జీస్ ఆఫ్ ది ఘోస్ట్ అంటారు ఈయన జ్వాలకులు గారు. దాంట్లో ఈ మొదటి రెండు వస్తాయి. అలా కాకుండా మన ప్రస్తుత ఇవల్యూషన్ యొక్క ఆబ్జెక్ట్ అయిన బుద్ధిక్ ప్లేన్ని ఈ భూమి మీద భౌతిక తలంలో మూడు శరీరాలని ఉపయోగించుకుని చెయ్యటం అనే కార్యక్రమం అంతా కూడా బుద్ధిక్ ప్లేన్కి సంబంధించినది. దానిలో ఉపయోగించవలసిన శక్తి లవ్ విజ్డమ్ సెకండ్ రే. దాన్ని మనం మాస్టర్ జ్వాలాకుల్ గారి సెంటెన్స్ ఎగ్జాక్ట్ గా చదువుతాను. ద ఎనర్జీ ఆఫ్ ద స్పిరిచువల్ మ్యాన్ ఈజ్ దట్ ఆఫ్ ద సెకండ్ ఆస్పెక్ట్ ద క్రైస్ట్ ఫోర్స్ ఆర్ బుద్ధి. అందుకనే మనకు గాయత్రి మంత్రాన్ని మాత్రమే తీసుకున్నారు గురువు గారు. గురువు గారి జీవిత చరిత్రలో ఉంటాయి చాలా మంత్రాలు ఉన్నాయి, శ్రీకృష్ణ శరణమ్మ, శ్రీరామ శరణమ్మ, లేకపోతే దుమ్ దుర్గాయి నమ, ఇలాగా గురువు గారికి తెలియని మంత్రాలు లేవు. ఎందుకంటే ఆయన శ్రీరామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసేసి వాళ్ళందరినీ సాక్షాత్కరింప చేసుకున్నారు. అలాగే క్రైస్టుని చేసి, క్రైస్టుని చూసి ఆయన కామెంట్ చేశారు, మిగతా వాళ్ళందరూ బొమ్మలు వేస్తారు కానీ ఆయన ముక్కు కొంచెం సొట్టపడి ఉంటుంది అని, ఎవరు వేయలేదు అలా బొమ్మని. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం, గురువుగారు అవన్నీ చూసేసి ప్రస్తుత కాలానికి ఏమి చెయ్యాలి అంటే గాయత్రి మంత్రం ద్వారా బుద్ధి అనే ప్రిన్సిపల్ని భూలోకంలోకి దింపాలి. ప్రతి మానవుడిలోకి, మూడు శరీరాల్లోకి దాన్ని దింపాలి. భౌతిక జగత్తులో ప్రతి వాళ్ళు ఇప్పుడు మనస్సును ఎలాగ వాడుకుంటున్నాం స్వేచ్ఛగా, ఈ మనస్సును వాడుకుంటున్నాం స్వేచ్ఛగా అంటే ఏంటి, మనకు ఒక కోరిక వచ్చింది, ఆ కోరికని ఎలా తీర్చుకోవాలని దేంతో మనం ఎక్సర్సైజ్ చేస్తాం, మన మనస్సుతో చేస్తాం. అలా కాకుండా ఈ బుద్ధి అనేది కనుక ఒకసారి పనిచేయటం మొదలెడితే అక్కడ ఇంకేం ఉండదు, ఏం చేయాలో అది వస్తుంది, అది చేయటమే. నువ్వేం చేయాలి ఇప్పుడు అని ప్రశ్న వేసుకోక్కర్లేదు. ఒకసారి అలా ధ్యానంలో కూర్చుంటే ఇవాళ చెయ్యి అని వస్తుంది, అది చేసుకుంటూ పోవటమే. ఇప్పటికీ గురువులందరూ కూడా వాళ్ళ గురువు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ ఉంటారు. అదంతా కూడా ఎలా జరుగుతుందంటే గురువు ఎప్పుడు బుద్ధి ప్లేన్లోనే ఉంటాడు, ఫిజికల్గా మన మధ్య కూర్చుని మంచి జోకులు చెప్తూ, కబుర్లు చెప్తూ, బాగున్నా, అలా ఉన్నా, ఏం చేస్తున్నావు, ఇవన్నీ యోగక్షేమాలు అడుగుతున్నా కూడా భౌతికంగా శరీరం మనతో పాటు ఉంటుంది. అసలు గురువు రామకృష్ణ అనే ఆయన బుద్ధి తలంలో ఉంటారు. మనం కూడా సాధన చేసుకుని బుద్ధి ప్లేన్లోకి వెళ్తే అక్కడ ఆయన మనల్ని చాలా ప్రేమగా ఆహ్వానిస్తారు, పనులు చేయిస్తారు, పనులు మనకు ఇస్తారు. కానీ మనం బుద్ధి ప్లేన్లోకి వెళ్ళాలి, అంతేగాని ఫిజికల్ ప్లేన్లో ఉండి మాకు ఏమన్నా వస్తే బాగుండు నువ్వు చెయ్యాలి అని కుదరదు. కాబట్టి రోజు మెడిటేషన్ చేస్తూ మమ్మల్ని బుద్ధి ప్లేన్లోకి ఉద్ధరించండి అని చెయ్యాలి. దాంతోపాటు ఇదంతా దేనికి అనే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఏంటి అంటే మీరు చూపించిన ఈ దైవీ ప్రణాళికలో మేము నిస్వార్థంగా పనిచేస్తాము, మీరు చెప్పినట్టుగా యుగ సైనికులుగా పనిచేస్తాం అన్న ఒక నిజమైన దీక్ష మన వైపు నుంచి ఉండాలి. అందుకని ఈ సెకండ్ ఆస్పెక్ట్ని మనం ఉపయోగించుకోవాలంటే ఈ ఐదు రకాల ప్రాణాలు తెలుసుకున్నాం. ఇంకా ఈ ఐదు రకాల ప్రాణాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వ్యక్తిగతంగా మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఈ ప్రశ్నలకి ఎవరంతర వాళ్ళు సూటిగా నిష్పక్షపాతంగా మొహమాటం లేకుండా మన ఆత్మవిచారణ చేసుకోవాలి. గురువు గారు ఏం చేశారు, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు పడుకునే ముందు ఇవాళ అనుకున్న పనులు ఏమేం చేశారో, ఏమేం చేయలేదు, మీరంతా బేరీజు వేసుకుని చేయకపోతే శిక్ష కూడా వేసుకోండి అన్నారు. ఆ పాయింట్స్ కొన్ని చెప్పుకుందాం ఇవాళ. ఏంటంటే అసలు ఒక వ్యక్తి ఎవరైనా సరే తనలో ఏ శక్తులు పనిచేస్తున్నాయి, అంటే ప్రాణం పనిచేస్తుందా, అపానం పనిచేస్తుందా, సమానం పనిచేస్తుందా, ధ్యానం పనిచేస్తుందా, ఉదానం పనిచేస్తుందా, ఈ ఐదు పనిచేస్తున్నాయంటే అసలు ఈ ఐదుటి గురించి బాగా గుర్తుండాలి. ఫస్ట్ మనం బాగా ప్రతి ఒక్క చోటకి వెళ్ళి అన్ని తెలుసుకోగలుగుతున్నాం అంటే మన ప్రాణం బాగా ఉన్నట్టు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే శ్రీ దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుడే యోగానికి మూల పురుషుడు, సాక్షాత్తు పరబ్రహ్మ, త్రిమూర్తులకి మూలమైన వాడు, త్రిమూర్తి ఆత్మకుడు. అలాంటి ఆయన చెప్పాడంటే అసలు నమ్మచ్చా? మన కోసం చెప్పారనమాట. ఏమని, నాకు 24 గురువులు ఉన్నారు. గురువు ఉన్నాడంటే మనం శిష్యులమే కదా, శిష్యుడు అంటేనే నేర్చుకునేవాడు. నేర్చుకునేవాడి దగ్గర ఏముండాలంటే ప్రాణశక్తి ఉండాలి. అందుకని ఈ పూర్వకాలం గురువు దగ్గరికి వెళ్ళి నాకు విద్య నేర్పండి అనేవాడు ఎప్పుడు కూడా సమిత్పాణి అనేవాడు. సమిత్పాణి అంటే చేతిలో సమిధులు పట్టుకుని వెళ్ళి చూపించాలన్నమాట. సమిధులు దేనికి ఉపయోగిస్తారు, యజ్ఞంలో ఆహుతులు వేయటానికి, అన్ని రకాల పుణ్య కార్యక్రమాలు చేయడానికి, అన్ని రకాల కార్యక్రమాలు ఏవైనా సరే అవి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని సింబల్, సింబల్ అనమాట. ప్రస్తుత కాలంలో మనం ఎగ్జామ్కి వెళ్ళాలనుకోండి, మన చేతిలో ఏముండాలి, హాల్ టికెట్ ఉండాలి, ఐడెంటిటీ కార్డు ఉండాలి, అవి చూపిస్తేనే మనం లోపలికి రానిస్తారు పరీక్ష చేయడానికి. అలాగే మనం కాలేజీలో అడ్మిషన్కి కూడా అలాంటి ఒకటి ఉంటే తప్ప కుదరదు. అలాగా ఈ బ్రహ్మ విద్య నేర్చుకునేవాడు ఎప్పుడు కూడా సమిధులతోటి చక్కగా వినయంతో గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వాడి ప్రవర చెప్పుకొని వాడి గోత్రం చెప్పుకొని నమస్కరిస్తే అప్పుడు శిష్యుడిగా వాడిని స్వీకరించచ్చా లేదా అని ప్రశ్నించుకుంటారు. కొన్ని ప్రశ్నలు వేసి దాన్ని బట్టి తీసుకుంటారనమాట. ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు కాలంలో అవన్నీ జరగవు. కానీ గుర్తుగా ఏంటంటే సమిధులు చేతిలో ఉన్నాయంటే సమిధులను ఎలాగైతే అగ్నికి ఆహుతి చేస్తారో అలాగ నేను నా జీవితాన్ని దివ్య ప్రణాళికకి ఆహుతి చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని సింబల్. అలాంటి సింబల్ తోటి బ్రహ్మ విద్య నేర్చుకునేవారు పూర్వం. ఇప్పుడు కూడా గురువు మనం ఇవన్నీ నోటితో చెప్పకపోయినా మనల్ని చూస్తే ఎలాగైతే సిటీ స్కాన్ చేసి అన్ని బయట కనబడతాయో అదే రకరకాలు ఉన్నాయి స్కాన్లు. ఇప్పుడు ఆ స్కాన్ చేసినట్టుగా గురువు మనల్ని ఒకసారి స్కాన్ చేస్తాడు. జన్మలు చేసి ఓహో ఈ జన్మలో వీడు పనికి వస్తాడు లేకపోతే పనికిరాడు ఇలాగ ఆయనకి తెలిసిపోతుంది. దాని ప్రకారం ఇస్తారు. ఇవి మనం ఎందుకు చెప్పుకుంటున్నాము, మళ్ళీ మళ్ళీ మర్చిపోకూడదు. వెనక్కి ముందుకు వెళ్ళినా మనలో ఏ శక్తులు పనిచేస్తున్నాయో మనకు తెలియాలి. అందుకని మొట్టమొదటిగా ప్రాణశక్తి పనిచేస్తే మనం ఎక్కడ మనకు సంబంధించిన జ్ఞానం ఉన్నా దాన్ని స్వీకరిస్తాం. వీడు చెప్తే వినం, వాడు చెప్తేనే వింటాం, ఇలాంటివి ఉండవు. అది ఉంటే ప్రాణశక్తి పనిచేస్తున్నట్టు. అలాగే స్వీకరించటము ప్రాణం అంటే గుర్తుపెట్టుకోండి. అపానము అంటే ఇవ్వటం, వదిలేయటం, తోసేయటం, నెట్టివేయటం, వదిలించుకోవటం, ఇలాంటివన్నీ అపానం. మన శరీరంలో అక్కలేనివి అపాన వాయువు పోతుంటుంది. అలాగే ముక్కు ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పోతుంది. అలాగే చెమట ద్వారా మలినాలు పోతాయి. ఇలాగ మన నుంచి మలమూత్రాలు ఇలాగ అక్కర్లేని మలినాలన్నీ ఇలాగ బయటకు గ్రింటేస్తాము. అలాంటప్పుడల్లా కూడా అపానం పనిచేస్తుంది. ఇది భౌతిక శరీరానికి సంబంధించింది. అలాగే కోరికలకు శరీరానికి సంబంధించింది. మనలో చెత్త కోరికలు ఏమన్నా ఉంటే వాటిని గమనించాలి. ఓహో అపానం కోరికలు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి దీన్ని మనం తొలగించుకోవాలి అని చెప్పి అపాన శక్తిని ఉపయోగించి మనలో ఉన్న చెడుని కూడా తొలగించగలుగుతారు. అలాగే మెంటల్ బాడీలో దోషాలు ఏవి ఉన్నాయి, అక్కర్లేని ఆలోచనలు ఆలోచిస్తున్నాం. కింద సార్ చెప్పుకున్నాం మనం, ఒక ఈర్ష్యతోటి ఒక మాట అంటే యాక్సిడెంట్స్ అవుతాయి, అసూయతో ఒక మాట అంటే చంపినంత పని అవుతుంది, అలాగే మాయ మాటలు భ్రాంతి మాటలు చెప్తే వాడు ఎప్పటికీ ముక్తి రాదు, ఇలాంటివి కొన్ని మనం క్రిందసారి క్లాసులో చెప్పుకున్నాం. అవన్నీ కూడా మనలో ఉన్న అపాన వాయువు ఎలా పనిచేస్తుంది. అపాన వాయువు బాగానే పనిచేస్తేనే మాట్లాడగలం. ఎందుకంటే మనకున్నది బయటికి చెప్పడమే కదా, ఉన్నది వదులుకోవటమే కదా. అలాగా లోపల నుంచి బయటకు వచ్చేదంతా కూడా అపానమే. మాట అయినా సరే, ఇంకోటి చూపు అయినా సరే, చేత అయినా సరే, ఏదైనా సరే. గురువుగారు ఏమంటారంటే ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు అపాన వాయువులు గనక ఒకే రకంగా వైబ్రేట్ అయితే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అవుతారని ఉంది. ఎలా అవుతుంది అంటే వీడు ఇస్తాడు వాడు ఇస్తాడు అనమాట. అంతేగాని వాడు ఇచ్చాడు వాడు తీసుకున్నాడు అనుకోండి ఫ్రెండ్స్ అవ్వరు. వాడికి ఇచ్చే లక్షణం ఉంది, వీడికి కూడా ఇచ్చే లక్షణం ఉంది. అది పనిచేస్తుంది వాళ్ళ అపాన. అలాగే సమానము, సమానం పనిచేస్తుంటే అంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మనం బ్యాలెన్స్డ్గా ఉంటున్నాం, మనలో బ్యాలెన్స్డ్ అనే శక్తి పనిచేస్తుంది సమానమని. ఆ తర్వాత ఉదాన వాయువు. ఉదాన వాయువు ఏం చేస్తుంది, ముక్కు కళ్ళు బ్రెయిన్ వీటిని కంట్రోల్ చేస్తుంటుంది. కాబట్టి మనం మంచి వాసనలు ముక్కుతోటి వాసనలు పీలుస్తాం కదా, మంచి వాసనలే తీసుకోండి. అంటే మంచి గుణాలనే స్వీకరిస్తున్నావా లేదా, మంచివే చూస్తున్నావా లేదా కళ్ళతోటి, మంచివే వింటున్నావా లేదా చెవులతోటి, మంచి ఆలోచనలు చేస్తున్నావా లేదా, అలాంటివన్నీ కూడా ఉంటే మన ఉదాహరణ వాయువుని మనం పాజిటివ్గా వాడుకుంటున్నాం. తర్వాత వ్యానము, మొత్తం దేహం అంతా వ్యాపించి ఉంటుంది. ఈ దేహం మొత్తం తోటి మనం కళ్ళతోటి, కాళ్ళతోటి, చెవులతోటి, ముక్కుతోటి, నోరుతోటి అన్ని రకాలుగా మంచి పనులే చేస్తున్నావా లేదా ఇవి చూసుకోవాలి. ఏ శక్తి పనిచేస్తోంది, ఏ శక్తి పనిచేస్తోందో తెలుసుకోవటం, తర్వాత అవి మనల్ని ఏ దిశగా నడుపుతున్నాయి. నేర్చుకుంటాం బాగుంది. ఏం నేర్చుకుంటామంటే, నేను ప్యాకెట్ నేర్చుకుంటామండి, నా ప్రాణవాయువు బాగా పనిచేస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో నేర్చుకుంటాం, లేకపోతే ఇంకా ఏదో నేర్చుకుంటాం, లేకపోతే హిప్నటైజ్ చేయడం నేర్చుకుంటాం. అది చాలా గొప్ప విషయం అండి. సీక్రెట్ డాక్టర్లో కూడా ఉంటుంది హిప్నటైజం గురించి. ఇవన్నీ కూడా ఉన్నాయండి. అంటే అవి దివ్య ప్రణాళికకి పనికి వస్తాయా, పనికి రావా? దానికి ఎస్ అంటే నేర్చుకోవడమే, నో అంటే నేర్చుకోకూడదు. ఆ రకంగా మనలో ఏ శక్తులు పనిచేస్తున్నాయి, అవి మనల్ని ఏ దిశగా నడిపిస్తున్నాయి, మన స్వార్థపరత్వం వైపు నడిపిస్తున్నాయా, లేకపోతే మనల్ని సన్మార్గం వైపు నడిపిస్తున్నాయా, మనలో కోరికలు కానీ, మనలో దాని ఏమంటారు ఆకాంక్షలు కానీ, అంటే అంబిషన్స్, అలాగే మన ఆలోచనలు కానీ అవి చూసుకోవాలి. అవి చూసుకున్న తర్వాత మనలో ఉన్న శక్తులు, బయట ఉన్న శక్తులు సంబంధం ఏంటి? బయట మనలో ఫిజికల్ బాడీ ఉన్నట్టుగా బయట కూడా ఫిజికల్గా ఈ అర్త్ ఉంది. మనలో కోరికల శరీరం ఉన్నట్టే బయట కూడా ఆస్ట్రల్ బాడీ ఉంటుంది, అలాగే మెంటల్ బాడీ ఉంటుంది, వైటల్ బాడీ ఉంటుంది, అలాగే స్పిరిచువల్ బాడీ ఉంటుంది. నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ, మనకున్నట్టే ఒక శరీరంలో ఎలా ఉందో బయట కూడా అలాగే ఉంటుంది. అలా ఉన్నప్పుడు మన థాట్స్ ఏవైతే ఉన్నాయో, మన కోరికలు ఏవైతే ఉన్నాయో, మన ఆంబిషన్స్ ఏవైతే ఉన్నాయో, మనలో ఉన్న ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో, వాటికి బయట జగత్తులో ఉన్న వాటికి సంబంధం ఏమిటి అని నిశితంగా మనం పరిశీలించగలిగి ఉండాలి, నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటాం? నాకు ఈ కోరిక వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, నాకు మొదటి నుంచి లేదే కొత్తగా అనిపించింది, ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అబ్బా అని గట్టిగా కాసేపు బుర్ర దాని మీద పెడితే మనకు అర్థమైపోతుంది. ఎవరికైనా అసలు ఏమి చదువుకోని వాడైనా కూడా స్కూల్కు వెళ్ళిన తర్వాత, తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి గొప్పవాడు అవుతున్నాడు కదా. మరి అబ్దుల్ కలాం గారు అంత గొప్పవాడు అయ్యంటే ఆయనకి ఎవరు గైడ్ చేశారు? ఆయనలో ఉండాలి ముందర, నేను ఇలాంటి వాడిని అవ్వాలని. ఆ తర్వాత ఇంకొకటి గైడ్ ఆటోమేటిక్గా దొరుకుతాడు. మనలో ఏమి లేదనుకోండి ఎవడో దొరకడు, మనలో ఏది ఉంటే అదే దొరుకుతాడు. ప్యాకెట్ నేర్చుకోవాలనుకున్న వాడికి ప్యాకెట్ నేర్పేవాడే ఎదురుపడి నీకు నేర్పుతుందా అంటాడు. అలాగే డివైన్ ప్లాన్ గురించి నేర్చుకోవాలనుకున్న వాడికి డివైన్ ప్లాన్ గురించి చెప్పేవాడే ఎదురవుతాడు. కాబట్టి ఈ మనలో ఉన్న ఈ ప్రాణ, అపాన, వ్యాన, ఉదాహరణ సమానాలని మనం ఏ దిశగా వాడుకుంటున్నాం అనేది మనలోనే ఉంది, బయట కాదు. మనలో ఉన్నది మనం అలాగ వాడుకోవాలని ఎలా తెలుస్తుంది? దాన్నే కృప అంటారు, అనుగ్రహం అంటారు. అది గురువులు మన మీద వర్షించే అనుగ్రహం. ఇలాంటిది ఒకటి ఉందని ఏదో రకంగా తెలుస్తుంది, తెలిసి దాంట్లో మనం ఎంటర్ అవుతాం అన్నమాట. అలాగే మనం వివేకంతో ఈ శక్తులతో పనిచేస్తూ మనం కొన్ని గమనించాలి. అదేంటంటే ఈ మూడు సంఘటనలు గమనించాలి. మనలో ఉన్న ఈ ఐదు ప్రాణాలని మెల్లిమెల్లిగా మన అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అధీనంలోకి ఎలా తెచ్చుకుంటామండి? ప్రాణం అంటే స్వీకరించడం, బాగా గాలి పీల్చడం, బాగా వదలటం అనే కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం ఎంతగా బాగా గాలి పీల్చుకుంటామో అంత మళ్ళీ వదిలేస్తూ ఉంటే ప్రాణము అనే ఒక శక్తి, అపానము అనే శక్తి, ఎవరైతే ఈ ప్రయత్నం చేస్తున్నారో మెల్లిగా వాళ్ళ అధీనంలోకి వస్తాయి. అంటే బాగా గాలి పీల్చుకుంటాం అంటే ప్రాణం మన అధీనంలోకి వస్తుంది. బాగా పీల్చుకున్నంత వదిలేస్తాం, ఏం ఉంచుకో అన్నమాట. సముద్రుడు, దత్తాత్రేయ స్వామి చెప్తాడు, సముద్రుడు నాకు ఒక గురువు. ఎలాగంటే దాంట్లో చిన్న గడ్డిపాచ వేసినా ఒడ్డు కొట్టుకొచ్చేస్తుంది, అంటే ఏం ఉంచుకోడు. అలాగే నేను కూడా ఏం ఉంచుకోను, ఏం తీసుకుంటే అది వదిలేస్తాను. అలాగే మనం కూడా ప్రాణం తీసుకుంటున్నాం, మళ్ళీ ఏం చేయాలి, ప్రాణాన్ని ఇచ్చేస్తున్నాం. అయ్య బాబు ప్రాణం ఇచ్చేస్తే చచ్చిపోతాం అంటే ఏమి చచ్చిపోం, ప్రాణాన్ని తీసుకుంటే, ప్రాణాన్ని మళ్ళీ ఇస్తూ ఉంటే ఇంకా వస్తూ ఉంటుంది అనమాట. అది ప్రకృతిలో రూలు. నాటు కోసుకో అంటే ఏం నాటుకుంటున్నారు, ప్రాణాన్ని పీల్చి మళ్ళీ ప్రాణం ఇస్తున్నాం అంటే అది సృష్టిలో మళ్ళీ ఆ ప్రాణాన్ని నాటుతున్నారు. కాబట్టి ఎవరిని మళ్ళీ సృష్టిలోంచి ప్రాణం వస్తుంది, కంటిన్యూస్ ప్రాసెస్. అలాగా ఈ శక్తుల్ని తన అధీనంలో తెచ్చుకోవడం, దానిపై మన వైబ్రేషన్స్ ఏంటో ఆ వైబ్రేషన్స్ ఏమిటో గుర్తించాలి. అంటే వైబ్రేషన్స్ ఏంటి గుర్తించడం అంటే మనకు దానికి స్పందన, మనం ఏ రకంగా స్పందిస్తున్నాం. ఒకరే ఇది వరకు పేపర్లో వేస్తుంటాం, మీరు ఎందుకు చేశారు ఇదంటే మేము ఫలానా సినిమా చూసి ఇన్స్పైర్ అయినాం, దానిలాగానే మేము బ్యాంక్ తాళాలన్నీ పగలగొట్టి దొంగతనం చేసాం, దోపిడీ చేసాం, ఇలాగ అలా చెప్పిన వాళ్ళు కొందరు. అలాగే ముమ్మిడివరం బాలయోగి, అలా ఆయన ఏం చేశాడు, ఒక సినిమా చూశాడు, సినిమా చూసి వెంటనే గేదెలు ఆవులు కాచుకునేవాడు, అవన్నీ ఆ పక్కన పడేసి ఒక తాడి చెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు, మళ్ళీ లేవలేదు. ఆయన ఎప్పుడు పాలు నీళ్లు ఏమి తాగేవాడు కాదు, అలా శరీరం పెరిగిపోయేది, పెద్ద జుట్టు. ఆయనకి చుట్టూ గదులు కట్టేశారు శుభ్రంగా. శివరాత్రికి ఒకసారి తలుపు తెరిచి ఆయన దర్శనం ఇస్తారు అందరికీ, చుట్టూ ఉన్నవాడు ఆయన కళ్ళు తెరవడు. అలా ఏళ్ల తరబడి ఉన్నాడు ఆయన, ఒకే పోస్టర్లో బాగా కదలకుండా, గొళ్ళు పెరిగిపోయాయి, జుట్టు పెరిగిపోయింది, ఇంత లావైపోయాడు మనిషి ఏం తినకపోయినా. ఇవన్నీ ఏంటంటే ఇన్స్పిరేషన్, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ చూసి ఇన్స్పైర్ అయ్యాడు ఆయన. అక్కడ మనం కూడా ఈ శక్తుల్ని మన అధీనంలోకి తెచ్చుకోవడం, దాని వైబ్రేషన్ని ఏదైతే ఉందో ఆ వైబ్రేషన్ని మన మీద ఎలా పడుతుందో గమనించాలి. తర్వాత దైవీ ప్రణాళికకి అనుగుణంగా పనిచేసే వారి ఆలోచనల్ని మనం పట్టుకోవాలి. మనం ఎవరితోనో మాట్లాడేమనుకున్నాం, ఎవరితోనో మాట్లాడుతుంటే కాసేపటికి మాటల్లో తెలుస్తుంది, మేము ఇలాగ వరల్డ్ టీచర్ ట్రస్ట్లో తిరుగుతుంటాం సార్ అని ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు అన్నారనుకోండి, ఖచ్చితంగా అది దైవీ ప్రణాళిక కోసం పనిచేసే ట్రస్ట్. అలాగే ఇంకొకళ్ళు లేకపోతే రీజనబుల్ ల్యాండ్ లేకపోతే ఇంకో పేరు ఏదో ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ కార్యక్రమం విన్నాం అనుకోండి మనకు అర్థమవుతుంది, ఓహో వీళ్ళందరూ కూడా దైవీ ప్రణాళికలో పనిచేసేవాళ్ళు. అలాంటి వాళ్ళని గుర్తించాలి, గుర్తించి వాళ్ళతో కలిసి మనం పనిచేయడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి. ఆ రకంగా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అందరూ కూడా పనిచేయడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇవన్నీ గమనించిన తర్వాత ఆ శక్తులకి వాటికి సంబంధించి ఏవైతే మనం గుర్తించామో మనలోనూ భౌతిక జగత్తులో లేదా యాస్ట్రల్ జగత్తులో లేదా మెంటల్ జగత్తులో వాటికి అనుగుణంగా భౌతిక జగత్తులో మనం కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఎలాగా యజ్ఞం ఇచ్చారు గురువు గారు, అది ఎలాగిచ్చారు, ఆయన ఆ శక్తుల్ని గమనించి దానికి అనుగుణంగా భౌతిక జగత్తులో ఏ పని చేస్తే అవి అన్ని ఒకటే లైన్లో ఉంటాయి, కరెక్ట్ అలైన్మెంట్ అయ్యి ఉంటాయి అని చూసి గాయత్రి యజ్ఞం ఇచ్చారు. అలాగే ఈకే మాస్టర్ ఏం చేశారు, ఆయన చూసిన ప్రణాళిక ప్రకారం వారొక యజ్ఞ విధానం ఇచ్చారు. అలాగా యజ్ఞ విధానం లేకపోతే ఒక కార్యక్రమము ఎలాగ రూపొందించబడతాయి అనే దానికి ఇక్కడ మనకు ఆన్సర్ దొరుకుతుంది. మనలో ఉన్న శక్తుల్ని, విశ్వంలో ఉన్న శక్తుల్ని సరిచూసుకోవటం, అవి విశ్వ ప్రణాళికకి ఏ రకంగా ఉపయోగించవచ్చు తెలుసుకోవటం, దానికి తగ్గ భౌతిక జగత్తులో పనులు చేయటం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి, ఒక సాధకుడు తనలో ఉన్న ప్రాణాలను గమనించడం వల్ల చేయగలడు. ఇదంతా ఎందుకు చేస్తాడు, ప్రస్తుతం ఇన్వాల్వ్ చేస్తున్నది ఆబ్జెక్టివ్ అయిన బుద్ధి ప్లేన్ ప్రతి ఒక్కళ్ళకి పూర్తిగా మూడు శరీరాల్లోనూ అవతరించడానికి, భౌతిక జగత్తులో వ్యక్తం అవటానికి అనే ఆబ్జెక్ట్ కోసం పనిచేస్తాడు అన్నమాట. ఇవన్నీ తెలుసుకుంటూ ఇంకా ఏం చేయాలి, మనం ఆత్మగా జీవించడం నేర్చుకోవాలి. నీ ఆత్మగా జీవించడం నేర్చుకోవాలంటే ఏం చేయాలి, మొట్టమొదటిగా మనం నే ఈ దేహాన్ని కాదు అని, నేను ఆత్మని అనే జ్ఞానం సంపాదించాలి. దీనికి ఆత్మజ్ఞానం, వాట్ యామ్ ఐ అని గురువు గారు ఇచ్చిన సాధన చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. మనం దీని గురించి చెప్పుకున్నాం, వాట్ యామ్ ఐ అనే పుస్తకంలో గురువు గారు ఏమిచ్చారు, మనలో రెండు మనసులు ఉంటాయని చెప్పుకున్నాం, తర్వాత వాటిని ఎలా ఎలా వాడుకుంటామని చెప్పుకున్నాం. ఒకసారి ఆ పాటను వినండి, అదైన తర్వాత దేహభావన పోయి ఆత్మభావన స్థిరపడాలి. ఇలా స్థిరపడిన తర్వాత ఎవరికి ఆత్మభావన స్థిరపడుతుందో వాళ్ళకి మూడు విషయాలు తెలుస్తాయి. ఈ మూడు విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే చేతనత్వం మొత్తం కూడా సహస్రారం నుంచి పనిచేయడం. మామూలుగా ఏం చేస్తుంది, అది మణిపూరకంలోనో స్వాధిష్టానంలోనో మూలాధారంలోనో పనిచేస్తుంది సాధారణ వ్యక్తులకి, అసలు గురువులు ఈ ప్రణాళిక ఇవి ఏం తెలియని వాళ్ళకి. అలా కాకుండా ఇంకొంచెం డెవలప్ అయిన వాళ్ళకి ప్రేమ కరుణ ఇలాంటివన్నీ కూడా హృదయం నుంచి పనిచేస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం పూర్తిగా బుద్ధి ప్లేన్ని భౌతిక జగత్తులో దింపాలి, నేను ఆత్మగా జీవించాలి, మామూలుగా దేహము నేను అనే స్థితి కాకుండా పరమాత్మ యొక్క అంశను నేను ఆత్మని అనే జ్ఞానంతో జీవించేవాడు ఎప్పుడు కూడా తల మీద ఉంటాడు, అంటే సహస్రారంలో ఉంటాడు, అక్కడి నుంచి పనిచేస్తాడు. అదైన తర్వాత వాడికి ఇంకో విషయం తెలుస్తుంది రెండోది, అదేంటంటే ఈ విశ్వ కార్యక్రమాలకి అవసరమైన శక్తి ఏదైతే ఉందో ఆ విశ్వశక్తి, విశ్వంలో ఉన్న శక్తి తన శరీరంలోని వివిధ చక్రాల గుండా ప్రయాణించడం అనేది సాధ్యం అవ్వటం. ఇదివరకు ఏమైంది, పెద్దగా విశ్వ శక్తులు మన శరీరంలో ప్రవేశించడం, అవి రకరకాల పనులు చేయడం అవేమీ లేదు మామూలుగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆత్మతత్వం, నేను ఆత్మని శరీరాన్ని కాదు అనే జ్ఞానం వచ్చిందో అప్పుడేమవుతుందంటే విశ్వశక్తులతోటి ఈ వ్యక్తికి సంబంధం ఏర్పడుతుంది, అప్పుడు లింక్ వస్తుంది. ఆ లింక్ వచ్చిన తర్వాత విశ్వంలో ఉన్న శక్తులు వీళ్ళో పోర్ డౌన్ అవటం మొదలవుతాయి, వాడికి ఒక తలుపు తెరుచుకున్నట్టుగా అవుతున్నారు మనిషి శరీరంలోకి. అవి ప్రవేశిస్తాయి, ప్రవేశించి ఏం చేస్తాయి, మనలో ఉన్న చక్రాలన్నింటిలోకి ప్రవేశిస్తాయి, వాటిలన్నింటినీ లోపాలు సరి చేయబడతాయి. లోపాలు అన్నీ పోయిన తర్వాత అవి పర్ఫెక్ట్ అయ్యి విశ్వ ప్రణాళిక ఎలా పనిచేయాలో, ఏ చక్రంలోంచి పనిచేయాలో ఇలాంటిదంతా మనకు అర్థమయ్యేటట్టు చేస్తారు. ఇదంతా కూడా ఏదో ధ్యానంలో అయిపోవడం, మనకు తెలియని స్థితిలో అయిపోవడం కాకుండా సమాధిలో మెలకువతో ఉండగానే జరగాలి. అంటే మనం ధ్యానంలో పూర్తి మెలకువతో ఉండగా విశ్వశక్తులు మనలోకి అవతరించడం, అక్కడి నుంచి వివిధ చక్రాల్లోకి వెళ్ళడం. అంటే సపోజ్ సహస్రారంలోకి వచ్చిందనుకోండి, అక్కడి నుంచి మనకు తెలుస్తుంది మెల్లిగా కిందకి దిగుతున్నట్టుగా, చీమ ఒంటి మీద పాకుతుంది అనుకోండి, చేతి మీద చీమ పాకుతున్నట్టు ఎలా తెలుస్తుంది, స్పర్శ వల్ల తెలుస్తుంది. అందుకనే సమర్థ సద్గురు స్పర్శ అన్నారు. అలాగా ఆ విశ్వశక్తి మనలో ప్రవేశించి అక్కడి నుంచి ఆజ్ఞలోకి, అక్కడి నుంచి విశుద్ధిలోకి, అక్కడి నుంచి అనాహతంలోకి, అక్కడి నుంచి మణిపూరకం నుంచి, అక్కడి నుంచి స్వాదిష్ట, అక్కడి నుంచి మూలాధారంలోకి వెళ్ళటం స్పర్శగలాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చేతి మీద ఐస్ పెట్టి పైనుంచి కిందకు వదిలేసాం అనుకోండి, జర్రం జారి కింద పడుతుంది, ఆ జారినంత చల్లగా ఉంటుంది. అలాగా స్పర్శ సహస్రం నుంచి అది ఎక్కడెక్కడికి వెళ్తుంది అక్కడక్కడ వరకు తెలుస్తుంది. అందుకనే దీన్ని పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్పారంటే, శ్రీ చక్ర జాగరణలో ఆ అనంతమైన తేజస్సు నీలోకి ఆహ్వానించి, అప్పుడేం చేస్తున్నది ఆజ్ఞాచక్రంలోకి ఆహ్వానించి వదిలే, అక్కడ చేయాల్సిన పని అంతా చేసి ఆజ్ఞాచక్రం జాగృతం అయిన తర్వాత దానంతటా అది విశుద్ధిలో వెళ్తుంది. మేము మాట్లాడక మధ్యలో దానికి తెలిసి ఏం చేయాలి, ఆ విశుద్ధిలో పని అంతా అయిపోయిన తర్వాత అనాహతంలోకి వెళ్తుంది. అనాహతంలో చేయాల్సిన పని అంతా చేసి మణిపూరకంలోకి, అక్కడ కూడా పని అయిన తర్వాత స్వాధిష్టానం, ఆ పని కూడా అయిన తర్వాత మూలాధారానికి వెళ్తుంది. ఈ రకంగా చక్ర భేదన జరుగుతుందని గాయత్రి మహాజ్ఞానంలో పరమపూజ్య గురుదేవులు రాశారు. ఇదంతా కూడా ఇక్కడ మనం ఇక్కడ అన్వయించుకోవచ్చు. అదైన తర్వాత ఏ సోర్స్ నుండి ఈ శక్తులు వస్తున్నాయి దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. శక్తి వస్తుంది సూర్యుడి నుంచి వస్తుందా, చంద్రుడి నుంచి వస్తుందా, లేకపోతే సప్తమహర్షుల నుంచి వస్తుందా, లేకపోతే సప్తమాతృకల నుంచి వస్తుందా, లేకపోతే సిరీస్ నుంచి వస్తుందా, అలాగా లేకపోతే యురేనస్ నుంచి వస్తుందా, నెప్ట్యూన్ నుంచి వస్తుందా, వాటిలందరి నుంచి ఎప్పుడు శక్తిదారులు అలా పడుతూనే ఉంటాయి. మనం స్కైప్ ఓపెన్ చేసామనుకోండి, స్కైప్ ఓపెన్ చేస్తే ఎవరెవరు దీంట్లో మెంబర్స్ వాళ్లతోనే కాంటాక్ట్ వస్తుంది తప్ప ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరితో రాదు. ఎందుకంటే మనం ఒకళ్ళకొకళ్ళు అగ్రి అయ్యాం కాబట్టి కాంటాక్ట్ చేసుకోవడానికి. అలాగే మనం విశ్వంలో ఉన్న శక్తులతోటి మనం సంబంధం ఏర్పరచుకోవచ్చు మనంతటా మనం ఎలాగా, ఎందుకు. ఆ రెండింటికి క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకు అనే ప్రశ్నకి ఆన్సర్ ఎప్పుడు కూడా ఒక్కటే, ఎప్పుడూ అది మర్చిపోకూడదు. అదేంటంటే ఈ భూమిపై స్వర్గావతరణ అంటే ఏంటి, భూమి మీద ఉన్న మానవులందరూ కూడా మనస్సు అనే తలాన్ని దాటి బుద్ధి అనే తలంలోకి ప్రవేశించడం. ఆ బుద్ధి అనే తలం యొక్క ఎఫెక్ట్ భౌతిక జగత్తులో అందరికీ ప్రస్ఫుటంగా కనిపించేటట్టుగా దాన్ని ఉపయోగించుకోగలిగే స్థితిలోకి, అందుబాటులోకి తెచ్చుకోవడం. ఇప్పుడు ఫస్ట్ యాటమ్ని స్ప్లిట్ చేశారు, స్ప్లిట్ చేసినంత మాత్రాన యాటమ్ యొక్క శక్తిని అంతన్నీ ఉపయోగించుకునే అంత జ్ఞానం ఇంకా రాలేదు. ఆ తర్వాత ఏమైంది, మెల్లిమెల్లిగా ఇప్పుడు యాటమ్ పవర్, అటామిక్ పవర్ని ఏం చేస్తున్నారు, పీస్ఫుల్ పర్పసెస్ కూడా వాడుకోగలవు అని దాన్ని బాగా హార్నెస్ చేశారు. అలాగే మనం ఈ బుద్ధి ప్లేన్ యొక్క శక్తిని భౌతిక జగత్తులోకి పూర్తిగా దించడం అనే కార్యక్రమం కోసం ఏ శక్తులతో సంబంధం ఏర్పరచుకోవాలి అని క్లియర్గా ఉండాలి. ఏ శక్తులతో చేసుకోవాలి, మళ్ళీ మనం కొంచెం వెనక్కి వెళ్దాం. అకార ఉకార అకారాలు, బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు, ఒకటి క్రియేటివ్, రెండోది మెయింటైన్ చేస్తుంది, ఆర్గనైజింగ్, మూడవది రెండోది తర్వాత మూడోది డిస్ట్రక్టివ్. కరెంటు పోయిందండి, మాకు కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్. ఈ రకంగా మనకి ఏమవుతుందంటే ఈ మూడు రకాల వాళ్ళల్లో కరెంటు పోయిందని చెప్పలే కరెంటు పోయిందమ్మా, 5 నిమిషాలు ఆగాలి, కరెంటు పోయింది. అన్ని కరెక్ట్, ఇక్కడ జనరేటర్ వేస్తాడు, జనరేటర్ వేస్తాడు, వేస్తే మళ్ళీ మళ్ళీ అలా వచ్చిందమ్మా. అలా అందుకని మనం ఏ సోర్స్ నుంచి శక్తులు వస్తున్నాయో, అవి ఏం పనులు చేస్తాయో, వాటి క్రియాకలాపాలు ఏంటో ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మరి ఇదంతా చేయాలండి అంటే ఇదే మరి ట్రైనింగ్ అంటే. ఒక గురువు దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చే ట్రైనింగ్ ఇదే. అలాగే మనం ఏ ఉద్దేశంతో ఈ శక్తులు పనిచేస్తాయో అది కూడా తెలుసుకోవాలి. ఆ మోటివ్ చాలా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు విశ్వామిత్రుడు అవకమునుపు గాజిరాజు ఆయన దగ్గర బోల్డన్ అస్త్రశస్త్రాలు ఉన్నాయి, అవన్నీ నేర్చుకున్నాడు ఎందుకు, వేరే రాజులను ఓడించడానికి. ఎప్పుడైతే వశిష్ఠుడి దగ్గరికి అసలు కరెంట్ వచ్చింది, మళ్ళీ కాసేపు పోతుంది ఏమనుకోకండి, ఆ అసలు దాని ఏమంటారు ఆ శక్తులన్నింటినీ కూడా విశ్వామిత్రుడు కాకమునుపు ఉన్న గాజిరాజు ఏం చేశాడు, వశిష్ఠుల వారి మీద ప్రయోగించాడు. ఆయన బ్రహ్మదండం ఆ శక్తులన్నింటినీ మింగేసింది. దాంతో అతనికి అయ్యో నా శక్తులన్నీ ఉపయోగం లేకుండా పోయాయి అని చెప్పి మళ్ళీ వెళ్ళి తపస్సు చేసి ఆయన కూడా బ్రహ్మర్షి అనిపించుకుంటాడు. అప్పటి నుంచి ఆయన శక్తులన్నింటినీ విశ్వ కళ్యాణానికి వాడతాడు. మళ్ళీ కరెంటు పోయింది ప్లీజ్. అసలు కరెంట్ వచ్చింది ఇప్పుడు. విశ్వంలో ఉన్న శక్తులతోటి పనిచేయటం, వాటిని ఏ మోటివ్ తోటి అనేది కూడా బాగా తెలుసుకోవాలి. ఇదంతా ఎలా తెలుస్తుంది మనకు, బో చాలా కష్టంగా ఉంది అంటుంది, కానీ ఇవి తెలుసుకోవటానికి భగవంతుడు ఎంత ప్రేమస్వరూపుడో దయామయుడు అంటే ఇవి తెలుసుకోవటానికే మనకు షట్చక్రాలు ఇచ్చాడు. కాబట్టి షట్చక్రాలు ఏం పనులు చేస్తాయి, అసలు షట్చక్రాలు ఎందుకు ఇచ్చాడు తెలుసుకోవాలి ఫస్ట్. షట్చక్రాలు ఎందుకు ఇవ్వబడ్డాయి, ఏ శక్తులు పనిచేస్తున్నాయి, మనలో ఏ శక్తుల్ని ఉపయోగించుకుంటున్నాం మనం, అంటే మణిపురాన్ని ఉపయోగించుకుంటున్నాం అంటే కోరికల్ని వాడుకుంటున్నాం, లోవర్ మైండ్ని వాడుకుంటున్నాం, అలాగే మన సెక్షువల్ ఇన్స్టింక్ట్స్ని వాడుకుంటున్నాం స్వాదిష్టాను, లేకపోతే మిగతా బాడీకి సంబంధించిన విషయాలు మాత్రమే గ్లామర్ తోటి జీవిస్తున్నాం, మూలాధారం ఇలాంటి వాటితో కొట్టుమిట్టాడుతున్నాం, లేకపోతే అనాహతం విశుద్ధి ఆజ్ఞ సహస్రం వీటిల్లో ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో అవి విశ్వమానవ కళ్యాణం కోసం పనిచేసేవి, అక్కడ పనిచేస్తాయి, వాటితో ఉన్నామా, ఈ శక్తులు మనం ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు షట్చక్రాల యొక్క జ్ఞానం అవసరం. అందుకని ప్రతి గురువు షట్చక్రాల గురించి చెప్పకుండా ఉండరు. అదైన తర్వాత ఈ చక్ర జాగరణ ఎందుకు అంటే దైవీ ప్రణాళికలో వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి, కరెక్ట్ యూసేజ్ ఎలా పడితే అలా కాకుండా అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇవన్నీ ఏంటో చెప్పుకుంటున్నాం. ఒకడు ఎప్పుడైతే ఏ శక్తులు కణంలో పనిచేస్తున్నాయి, అవి ఏ శక్తులు బయట ఉన్నాయి, వాటికి వీటికి ఉన్న సంబంధం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి అర్థమయ్యే విషయాలు మూడు. దాంట్లో ఒకటి, భౌతిక జగత్తులో మనం ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం, దైవ ప్రణాళికలో మనం చేసే ఆలోచనలు అలాంటి ఆలోచనలతో కలిసిన గ్రూపులే ఉన్నాయి, వాళ్ళతో కలిసి పనిచేయటం, ఇలాంటివన్నీ ఒక పాయింట్. రెండో పాయింట్లో ఆత్మగా జీవించటం, దానికి ఏ శక్తులు దైవ ప్రణాళిక పనిచేస్తాయి, అవి ఎలాగ ఉపయోగించుకోవాలి, అవి ఎక్కడి నుంచి స్వీకరించాలి, ఇవన్నీ తెలుసుకోవటంలో భాగంగా మనం షట్చక్రాల జ్ఞానం సంపాదించాలి. అదైన తర్వాత మూడవది ఏంటంటే, వ్యక్తి ఎవడైతే ఇవన్నీ చేసుకుంటున్నాడో అతని సంకల్పానుసారం ఏ చక్రంలో ఉన్నా సరే పనిచేయగలిగే సామర్థ్యాన్ని సంపాదించాలి. అంటే విశుద్ధులోంచి పనిచేయాలి. విశుద్ధులోంచి పనిచేయాలంటే ఏం చేయాలి, విశుద్ధిని తన అధీనంలోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటేనే పనిచేస్తాడు. లేకపోతే స్వాధిష్టానం నుంచి పనిచేయాలి. అదేంటే మంచి చక్రాలు కాదు కదా అనకూడదు. అవన్నింటినీ కూడా మంచిగా మారుస్తాం అనమాట. దాంట్లో నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా ఎనర్జీగా మార్చుకుంటాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఎప్పుడు కూడా నిరంతరము ఆజ్ఞాచక్రంలో ఉండే ప్రయత్నం చేయగలిగి ఉండాలి. మనం ఇప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారంటే, రామకృష్ణ మాస్టర్ ఈ పుస్తకం చదువుతున్నారు కదా, ఈ మాటలు వింటున్నారు కదా, వెంటనే మీరందరూ కూడా ఆజ్ఞాచక్రంలో ఉంటూ ఇవి వినండి, ఆజ్ఞాచక్రంలో ఉంటూ మీ పనిలో డైలీ వర్క్స్ కూడా చేసుకోండి అని మనకు ఒక ఉపదేశం చేశారు. ఈ ఆజ్ఞాచక్రంలోనే నిరంతరం ఉండగలిగితేనే మనం ఏ చక్రంలో పడితే ఆ చక్రాన్ని ఉపయోగించుకోగలిగే శక్తి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం, మూడో పాయింట్లో ఎప్పుడైతే మనం ఏ చక్రంలో పడితే ఆ చక్రంలో ఆ చక్రానికి సంబంధించిన శక్తిని వాడుకుంటూ ఉంటామో, ఆ చక్ర శక్తుల్ని పరిసరాలపై, వస్తువులపై, వ్యక్తులపై ఎలాగ ప్రభావితం చేస్తుందో అవన్నీ తెలుసుకోగలం. అంటే వాతావరణం అంతా గజిబిజిగా గందరగోళంగా ఉంది, అక్కడ శాంతాన్ని స్థాపించాలి. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అనాహతంలో ఉంటుందా శాంతి, విశుద్ధిలో ఉంటుందా, ఆజ్ఞలో ఉంటుందా, సహస్రాల్లో ఉంటుందా, మణిపూరకంలోనా, స్వాధిష్టానంలోనా, మూలాధారంలోనా తెలుసుకోవాలి. అప్పుడు ఆ శక్తిని ఉపయోగించాలి, లేకపోతే పెద్ద గందరగోళం జరిగిపోతుంది. అక్కడ చాలా సహనంతో ఉంటే తప్ప పనులు. అలాంటప్పుడు మనం సహనం అనే శక్తిని మనం తెచ్చుకోవాలి. తెచ్చుకుని సహనంతో ఉండాలి. ఏ చక్రం పనిచేయాలప్పుడు సహనం అనేది మూలాధారంలో ఉంటుంది. కాబట్టి మూలాధార శక్తిని ఉపయోగించుకుంటే మనం ఎంతటో సహనం వహించు అంటాడు సాయిబాబా గారు ఎప్పుడు, ఓర్పు వహించు. ఆ మాటలకు అర్థం ఏంటంటే ఆ శక్తిని ఉపయోగించు అని అర్థం. సహనం అంటే ఏదో బజార్లో కొనుక్కునే వస్తువు కాదు కదా, మనం పట్టుబట్టి తెచ్చుకోవాల్సింది సహనం, ఓర్పు లాంటివి. అవన్నీ కూడా మనలో ఉన్న చక్రాల్లో ఉన్న సామర్థ్యం. ఈ చక్ర సామర్థ్యాల గురించి తెలుసుకుంటే, ఆ సామర్థ్యాన్ని మనం కల్టివేట్ చేసుకుంటే అంటే అలవాటు చేసుకుంటూ ఉంటే మనం ఆ చక్రాల్లో ఉన్న ఆ శక్తిని ఉపయోగించుకోగలం ఆ పరిస్థితికి అనుగుణంగా. అందుకని ఏం చేయాలి, సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానం పుస్తకం ఉంది తేజ దగ్గర, ఆ పుస్తకం ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ లేకపోతే మీరు సంపాదించుకుని దాంట్లో చక్ర సామర్థ్యాలు అని చెప్పి ఈకే మాస్టర్ ఇచ్చినది మనం దాంట్లో నుంచి అడాప్ట్ చేసుకున్నాం, ఆ పుస్తకంలో వేసుకున్నాం. దయచేసి మీరందరూ ఒకసారి బాగా చదువుకోండి. ఆ పుస్తకం ఒకవేళ మీకు లేకపోతే మనం నెక్స్ట్ మళ్ళీ మనం ఆన్లైన్లో కలుసుకున్నప్పుడు చక్ర సామర్థ్యాలు మీ అందరికీ తేజ మెసేజ్ పెడుతుంది చదువుకోండి. అప్పుడు అవి బాగా చదువుకుని అర్థం కాకపోతే అడగండి. ఊరికే వింటూ వెళ్ళిపోతే బాగుంటుంది, కానీ బాగుండటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. అది మనకు ఎంతవరకు ఉపయోగము, ఈ మాస్టర్ కార్యక్రమంలో మిషన్ ఆర్కే అనే దాంట్లో ఈ విషయం, ఈ చెప్పుకుంటున్న విషయం ఏదైతే ఉందో, ఈ జ్ఞానం ఏదైతే ఉందో, అది ఎంతవరకు పనికొస్తుంది అన్నది ముఖ్యం తప్ప, బాగా చెప్తున్నారు, బాగా ఉన్నాయి క్లాసులు, అవి పెద్ద ఉపయోగం లేవు వాటి వల్ల. దేనివల్ల ఉపయోగం అంటే, ఇది కార్యక్రమానికి ఎంతవరకు తోడ్పడుతుంది, ఎంతవరకు దోహదం చేస్తుంది అనే దానివల్లే దీని ఉపయోగం తప్ప, బాగా ప్రజెంట్ చేసామని కానీ, అగో గొప్పగా ఉందని కానీ, వింటుంటే బాగుందని కానీ వాటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అదైన తర్వాత మనం ఏ శక్తి వాడుకుంటున్నాం, వ్యక్తుల మీద పరిసరాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దానికి మళ్ళీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, టైప్ ఆఫ్ ఫోర్స్, ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ను వాడుతున్నావు, ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి, మెంటల్ బాడీ శక్తిని వాడుతున్నావు, యాస్ట్రల్ బాడీ శక్తి వాడుతున్నావు, వైటల్ బాడీ శక్తి వాడుతున్నావు, అంటే ఏంటి, ఇప్పుడు అరవిందులు ఉన్నారు, అరవిందులు ఏం చేశారంటే ఒక పోయిటరీ చెప్తే వాడు మెంటల్ ప్లేన్ లోంచి ఆ పోయిటరీ రాసాడా, వైటల్ ప్లేన్ లోంచి రాసాడా, యాస్ట్రల్ ప్లేన్ లోంచి రాసాడా అని చెప్పేవారు. ఆ సెంటెన్స్, ఒక సెంటెన్స్ మాట్లాడితే అది ఎలాగా మీరు కూడా చెప్పచ్చు, నాకు ఇలా అయితే బాగుండు అనుకుంటున్నానండి అంటే అర్థం ఏంటి, దట్ ఈస్ ఎ విష్, అది మెంటల్ ప్లేన్ కాదు, వాడు కోరికల గురించి చెప్తున్నాడు. అలాగే ఓ పద్యం రాశాడు లేకపోతే ఓ పాట రాశాడు, ఆ పాట ఉంటూ ఉంటేనే వాడు కోరికల స్థలం నుంచి రాశాడని అర్థం అయిపోవాలి. అలాగే మనం మాట్లాడుతుంటే మనం ఏ శక్తిని ఉపయోగించుకుని ఆ మాట అంటున్నామో మనం గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. రెండోది ఏంటంటే అతని మాట వల్ల ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఆ మాట ఏ తలంలోంచి వస్తుంది, సపోజ్ బుద్ధి తలంలోంచి వస్తుంది, బుద్ధి తలంలో ఉన్నవాడు ఎలా మాట్లాడతాడు, ఒక గురువు మాట్లాడతాడు, అందరినీ కలుపుకుని మాట్లాడతాడు. లవ్ అంటే ఆల్ ఇంక్లూజివ్నెస్, వాళ్ళకి పాములు చీమలు దోమలు కుక్కలు పిల్లులు పందులు లేకపోతే భయంకరమైన పాములు ఉంటాయి కాటేస్తే చచ్చిపోతారు అలాంటి వాటితో సహా అన్నిటినీ ఒకేలాగా చూడగలరు వాళ్ళు. పరమ దుర్మార్గుడు వచ్చినా అంతే ప్రేమగా మాట్లాడతారు, పరమ సాధువు వచ్చినా అలాగే మాట్లాడతారు, వాళ్ళ గురువు వచ్చినా కూడా అలాగే మాట్లాడతారు. కాబట్టి గురువు గారు వచ్చారు కాబట్టి ఆయన కథపెట్టేసి ముందర మాట్లాడదాం వీటిని తర్వాత చూద్దాం అలా ఉండవు, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయగలరు వాళ్ళు. అందరినీ ఎందుకు అలా ట్రీట్ చేయగలరు, అందరిలో ఉన్నది నేను అనే జ్ఞానంతో ఉంటారు కాబట్టి, ఆత్మగా జీవిస్తారు కాబట్టి. అది బుద్ధి ప్లేన్ లో ఉన్నవాళ్ళు చేసేది, మెంటల్ ప్లేన్ లో ఉన్నవాళ్ళు మీ ఆలోచన విధానం వేరండి, మా ఆలోచన విధానం వేరు కాబట్టి అని మాట్లాడతాడు వాడు. అది ఒక ఐడియాని ప్రజెంట్ చేస్తూ ఉంటే ప్రజలందరూ ఎలా బాగుంటారు అంటే కాంగ్రెస్ వస్తేనే బాగుంటారని ఒకడు, ఎందుకు బాగుంటారు అంటే మేము చెప్పే సిద్ధాంతాలు ప్రజలు చాలా మంచివి, ఇంకోటి వచ్చి ఇంకోటి ఏదో చెప్తాడు, ఇంకోటి వచ్చి ఇంకోటి ఏదో చెప్తాడు, అంటే వాళ్ళు వాళ్ళ మెంటల్ ప్రొజెక్షన్స్ తోటి మన దగ్గరికి వస్తున్నారు తప్ప ఇంకోటి కాదు అని అర్థమవుతుంది. అలాగే కొందరు ఏం చేస్తారు, మీరు మాకు ఓటేస్తే మీకు టీవీ ఫ్రీగా ఇస్తాం, ఇల్లు ఊరికే కట్టించి ఇచ్చేస్తాం, లేకపోతే మీరు అసలు బతకక్కర్లేదు మేమే మిమ్మల్ని బతికిచ్చేస్తాం, ఏదో చెప్తారు ఇలాగ అక్కర్లేని సలహా దాని ఏమంటారు వాగ్దానం, అవన్నీ కూడా మన డిజైర్ బాడీని యాక్టివేట్ చేస్తాయి. ఈ సినిమాలు అవి కూడా ఎక్కువ మనల్ని యాస్ట్రల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఏవో కొన్ని సినిమాలు ఆలోచించేటట్టుగా ఉంటాయి తప్ప మిగతా అన్ని సినిమాలు మన యాస్ట్రల్ బాడీని బాగా ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. అలాగే మన మాటలు కూడా అలాగే ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి, ఎగ్జాంపుల్స్ మన కోసం అంతే తప్ప వాళ్ళ తెచ్చడం కోసం కాదు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏ కిరణంలో ఉన్నాడో తెలుసుకోవాలి, వ్యక్తి ఏ కిరణంలో కొందరు ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇలా అయితే తప్ప కుదరదు అంటారు, అలాంటి మాటలు వినే ఉంటారు. వాళ్ళు ఫస్ట్ రేకి సంబంధించిన వాళ్ళు, ఫస్ట్ రే వాళ్ళకి ఏంటంటే అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో సంకల్ప శక్తి, సెకండ్ రేకి సంబంధించిన వాళ్ళు అందరినీ కూడగట్టుకుని ప్రేమతో చక్కగా జ్ఞానంతో మాట్లాడతారు, ఇంకా థర్డ్ రేకి సంబంధించిన వాళ్ళు ఈ సివిలైజేషన్కి సంబంధించిన అంటే ఇళ్ళు కట్టడాలు ఒక పట్టణాలు కట్టడాలు, ప్రస్తుతం మనం రాజధాని నిర్మాణం అన్నారు అలాంటివన్నీ కూడా థర్డ్ రేకి సంబంధించినవి, వీటికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నాడు. అవి మనం అర్థం చేసుకోవాలి, చేసుకుని ఏ శక్తిని ఎలా ఉపయోగిస్తున్నాం అని తెలుసుకోవాలి. దాంట్లో కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ రెండు మూడు చెప్పుకున్నాం. అవేంటంటే మన మాటల్లో మన కోరికను నింపి అవతల వాళ్ళ మీద ఇంపోజ్ చేస్తున్నవాడు, నువ్వు ఈ పని చేస్తే గప్ప నీకేమీ నేను సహాయం చేయలేను. సపోజ్ మనం కాలేజీలో చేరాం, కాలేజీలో చేస్తే మనకు యాక్చువల్గా కాలేజీలో పాఠాలు చెప్పాలి, దాని బదులు ఏం చేస్తారు స్టూడెంట్స్ని అందరినీ మీరు ఇవన్నీ చేస్తేనే మీకు మేము పాఠాలు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ నా దగ్గర ట్యూషన్కి రావాలి సాయంత్రం, అలా అయితేనే మీకు పాస్ చేస్తాం లేదా ఫెయిల్ అంటాడు. అంటే ఆయన డిజైర్ లెవెల్లో మాట్లాడుతున్నాడు. అలాగే మనం కూడా మీరందరూ గాయత్రి పేరు గారు యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తేనే మేము మీకు ఏమైనా సాయం చేయగలం లేకపోతే చేయలేము అనకూడదు అన్నామంటే మనం కూడా డిజైర్లో ఉన్నట్టు. ఒకసారి మాస్టర్ని హోమియో ఫ్రీగా ఇస్తారు కదా ఆయన, ఒకసారి వచ్చి ఏమంటే నక్సలైట్లు వస్తే మీరు మందులు ఇస్తారా అని, నక్సలైట్లు అనలేదు డైరెక్ట్గా, మార్క్సిస్ట్ వాళ్ళు వచ్చినా ఇస్తారా మీరు మందు, ఎందుకేమో మందు అవసరం మార్క్సిస్ట్ అని ఉండదు, మనిషి అనేవాడికి మందు అవసరం ఉంటుంది అనారోగ్యం కాబట్టి తప్పకుండా ఇస్తానన్నారు ఆయన. అది ఆల్ ఇంక్లూజివ్నెస్ అండి. అలా కాకుండా మనం డిజైర్తో మాట్లాడితే వీళ్ళు మా వాళ్ళు అయితేనే ఇస్తామండి మిగతా వాళ్ళకి ఇవ్వం, మేము ఈ ఫలానా కమ్యూనిటీకి అయితేనే ఇక్కడ సైట్లు అమ్ముతాం లేకపోతే ప్లాట్లు అమ్ముతాం లేకపోతే మిగతా వాళ్ళకి అమ్మం, ఇలా కబుర్లు చెప్పేవాళ్ళందరూ కూడా ఏ ప్లేన్స్లో మాట్లాడుతున్నారో తెలుస్తుంది. అలాగే వాళ్ళ గురించి ఆలోచించకూడదు, దయచేసి మనం ఏ ప్లేన్ నుంచి మాట్లాడుతున్నామో నిర్ణయించుకుని జాగ్రత్తగా మనని మనం గార్డ్ చేసుకోవడానికి ఇవన్నీ. అలా కాకుండా ఏ డిటాచ్మెంట్ అటాచ్మెంట్ లేకుండా డిటాచ్డ్గా ప్రేమగా కైండ్గా మాట్లాడేమనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్. ఇది నేర్చుకోవాలి. ఇంకా సెకండ్ గ్రూప్ వాళ్ళు, సెకండరీ వాళ్ళు ఉంటారు గ్రూప్లో. వీళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ రేలో ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నవాళ్ళు గ్రూప్ యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, వ్యక్తిగతమైన యాక్టివిటీకి అంటారు. సింపుల్గా చెప్పుకోవాలంటే తర్వాత థర్డ్ రేకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు, ప్రపంచం మొత్తంలో వాళ్ళకి ఈ మొత్తం ప్రపంచం పనికిరావాలి అలాగ ప్లాన్ చేసుకుంటారు. అంటే ఏ పని చేసినా వాడు ఇంత కమిషన్ లాగేస్తారు, ఏ పని చేసినా వాడు వాడి పేరు బయటికి రావాలి అలా చూసుకుంటాడు. ఇవన్నీ కూడా నిస్వార్థమా స్వార్థమా, ఇక్కడ కూడా నిస్వార్థంగా చేస్తే దైవీ ప్రణాళికలో చేసినట్టు, స్వార్థపరంగా నా పేరు ప్రఖ్యాతులు బయటికి రావాలి, నేనే దీని అంతటినీ చేశాను నా వల్లే వచ్చింది, నేను లేకపోతే అసలు ఏమీ రాదు ఇలాంటి చెప్పే వాళ్ళు ఉంటారు. అలాంటివన్నీ కూడా స్వార్థపరమైనవి థర్డ్ రేకి సంబంధించినవి. మనం కూడా అలా మాట్లాడుతున్నాం. ఈ మూడు ఎగ్జాంపుల్స్ ఫస్ట్ రే సెకండ్ రే థర్డ్ రే వాళ్ళది, ఆ మూడే ఎక్కువ డామినెంట్, మిగతా అందుకని పెద్దగా ఉన్నాం. ఇంకా ఈ విషయాలు తెలుసుకుంటూ మనం ఏం చేయాలి, ఈ విషయాలు తెలుసుకుంటూ మన నిత్య జీవితంలో మనం ఎప్పుడు కూడా కైండ్గా ఉండాలి, చాలా అందరితోటి సౌమ్యంగా మాట్లాడాలి, అహింసని పాటించాలి, సత్యాన్ని మాట్లాడాలి, అసత్యాన్ని మాట్లాడకూడదు. తర్వాత అందరికీ కలుపుకు వెళ్ళేటట్టుగా ఉండాలి మన మాట. కొందరిని మన మాట ద్వారా ఎవరిని ద్వేషించడం కానీ మన మాట ద్వారా ఎవరిని విడగొట్టడం కానీ చేయకూడదు. ఇవన్నీ తెలుసుకుంటూ మనం వచ్చే క్లాసులో ఏం చేస్తామంటే ఈ చక్రాల గురించి, చక్ర సామర్థ్యాల గురించి, దాంట్లో మనం మెయిన్గా వాడుకోవాల్సిన చక్రాల వాటి గురించి తెలుసుకుందాం. ఇంతటితోటి ఈరోజు మన ఈ క్లాస్కి సంబంధించినంత వరకు మెయిన్ పాయింట్ ఏంటంటే మనలో ఏ శక్తులు పనిచేస్తున్నాయి, ఆ శక్తులు విశ్వంలో ఏ తలంలోంచి మనకు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన దాంట్లో ఉకారం, ఉకారం అంటే రెండో ఆస్పెక్ట్, అది సూర్యుడి నుంచి వస్తున్నారు. సూర్యుడు త్రయీమూర్తి, త్రయీమూర్తి అంటే సూర్య నారాయణుడు ఒకడు, అంటే సెంట్రల్ స్పిరిచువల్ సన్, రెండవది సూర్య హృదయం, మూడవది భౌతికమైన సూర్యుడు. మనం ఆదిత్య హృదయం చదివామనుకోండి, ఆ సూర్యుడు రెండవ వాడు ఎవడైతే ఉన్నాడో, సూర్యుడు అంటే విశ్వాత్మ, మన విశ్వాత్మ అబ్సల్యూట్, అబ్సల్యూట్ అంటే దాని గురించి మనం తెలుసుకోవటానికి ఏం లేదు, ఒకసారి దాంట్లో వెళ్ళిపోయామనుకోండి మనం కూడా దాంట్లో కలిసి కరిగిపోతాం. అలా కాకుండా ఈ విశ్వం అంతా పరిపాలన చేసే శక్తి ఏదైతే ఉందో, ఎక్కడైతే అనారోగ్యం ఉండదో, ఎక్కడైతే మృత్యు ఉండదో, ఎక్కడైతే ముసలితనం ఉండదో, ఎక్కడైతే ఎప్పుడు అమృతతత్వం నిండి ఉంటుందో, ఆ తత్వం ఉకారం అన్నమాట. అది సూర్యుడి ద్వారా మనకు వస్తూ ఉంటుంది. ఆ సూర్యుడి ద్వారా వచ్చే ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే, కొంతసారి చెప్పుకున్నాం, అకారము పూర్తిగా దైవీ, ఉకారం పూర్తిగా సవితకి సంబంధించింది, సృష్టికి సంబంధించింది, మకారం భౌతికానికి సంబంధించింది. అందుకని సవితా తేజస్సుని మనం లవ్ విజ్డమ్ రే ఉకారము అది గాయత్రి మంత్రం ద్వారా సాధ్యం. కాబట్టి గాయత్రిని ఎక్కువగా ఎక్కువగా చేసుకోవాలి, ఆ రకంగా బుద్ధిని ప్రచోదనం చేసుకోవాలి. ఈ బుద్ధి అనేది మనకు సూర్యుడి ద్వారా మనలో ప్రవేశిస్తుంది, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మనలో సన్ సెంటర్ ఎక్కడుంది, సహస్రారంలో ఉంది. కాబట్టి సూర్యకిరణాలు మన నెత్తి మీద పడుతూ మనలో బుద్ధిని ప్రచోదనం చేస్తున్నాయని భావన చేసుకోవాలి. చేసుకుంటూ మనం సూర్యుడితో అనుసంధానం అయ్యాం కాబట్టి విశ్వంలో ఉన్న బుద్ధి తలంతో అనుసంధానం అవుతాము. ఆ రకంగా బుద్ధి ప్లేన్లో ఎవరుంటారు, పరమగురువులు ఉంటారు. కాబట్టి వాళ్ళ నుంచి సందేశాలు మనం అందుకునే స్థితిలోకి వెళ్తాం. భౌతికంగా అందుకోకపోవచ్చు, అసలు ఆ గురువు ఉన్నాడని కూడా తెలియకపోవచ్చు మనం. అంత మాత్రాన గురువు లేడని కాదు, మనం ఆయన సందేశాలని వినడం లేదని కాదు, వింటాము చేస్తూ ఉంటాం కానీ పనులు భౌతికమైన ఈ బ్రెయిన్కి తెలియదు. సాధన చేయగా చేయగా మెల్లిగా ఈ భౌతికమైన బ్రెయిన్ సెల్స్ కూడా బాగా ట్యూన్ అయ్యి యాక్టివేట్ అయ్యి వాటికి కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం ఇంకా విశదంగా వచ్చే క్లాసులో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిం చ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాస్తాఖినోవంతు ఓం శాంతి శాంతి శాంతి.